ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనం చాలా విచిత్ర పరిస్థితుల్లో సమావేశం. ఎందుకు విచిత్ర పరిస్థితులు అని నేను చెప్తున్నానంటే, ఎందుకు సమావేశం అయ్యాము అన్నదానికి గల కారణాలు కనుక వెతుకుంటే చెప్పడవుతుంది. ఎందుకు సమావేశం అయ్యాము అనేది కనుక మనం వెతుక్కుంటే ఏమనిపిస్తుంది మనకి అంటే, ఇది ఇక్కడ క్యాంప్ పెడతా ఉన్నారు, సరేలే క్యాంప్ పెడతా ఉన్నారు కదా అని వచ్చాము అనిపిస్తుంది మీకు. కానీ దీని బీజాలు కనుక మీరు చూసుకుంటే మహాభారత యుద్ధంలో ఉన్నాయి. మీరందరూ కూడా మీకు తెలిసినో తెలీదో, స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరందరూ కూడా మహాభారత యుద్ధంలో పాలు పంచుకున్న వాళ్లే. ఇందులో అతిశయోక్తి ఏం లేదు, మీకు గుర్తు లేదంతే అందరూ మేము చదువుకున్న వాళ్ళమా కాదా మాకేమొచ్చు ఆలోచించకండి. అలాగే అది అందుకు విచిత్రమైన పరిస్థితి అన్న, మీరు ఎందుకు ఇక్కడికి లాగబడ్డారు, మీరందరూ ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యారు, ఏ వాగ్దానాన్ని గురువులు పూర్తి చేసుకోవటానికి పూర్తి చేయించటానికి, వాగ్దానం ఇచ్చింది వాళ్ళు, వాగ్దానాన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత గురువుంది. కానీ వాగ్దానం ఇచ్చాక వాళ్ళు నిలుపుకున్నా దానికి తగినటువంటి వాతావరణాన్ని మీరు చేసుకోలేకపోతే తప్పు మంద అవుతుంది తప్ప గురువులు దవదు. భారతీయ సంస్కృతిలో మూడు పదాలు మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం, గాయత్రి, సావిత్రి, కుండలిని. ఈ మూడు పదాలకి మనకు అర్థం తెలియదు. గాయత్రి చేస్తున్నాం మాకు తెలియపోటండి మాస్టర్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి కాదు. ఎందుకు గాయత్రి కాదు అని నేను చెప్తున్నాను అంటే, మనకందరికీ ఇంగ్లీష్ వచ్చు, చాలా మందికి, మనందరికీ తెలుగు వచ్చు, అందులో అసలు డౌటే లేదు కదా. కానీ ఓ పోతన, ఓ శ్రీనాథుడు రాసినటువంటి కవిత్వాన్ని ఎంతమంది రాయగలం? తెలుగు వచ్చుగా అందరికీ, తేడా అది నేను చెప్పేది. ఆ గాయత్రి మంత్రం అదే, తెలుగు మాటలు అవే, కానీ పోతన చేతులు అద్భుతంగా పలికాయి. ఎంత అద్భుతంగా పలికాయి అంటే, చాలా చోట్ల ఋషులు రాసిన సంస్కృత శ్లోకాలు కంటే కూడా పోతన రాసినటువంటి పద్యాలే వినసొంపుగా ఉంటాయి. మరి అదే గాయత్రి మంత్రము. కొన్ని కోట్ల మంది భారతదేశంలో జపిస్తూ ఉండుంటారు గ్యారంటీగా. శ్రీరామ శర్మ ఆచార్య రాకముందు, దయానంద సరస్వతి రాకముందు కూడా గాయత్రి మంత్రం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేం కొత్తదా ఏంటి గాయత్రి మంత్రం? కానీ ఆ గాయత్రి మంత్రం మరి శ్రీరామ శర్మ ఆచార్యని అంత గొప్పవాడిని చేసిందని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఓ దయానంద సరస్వతి అంత గొప్పవాడు అయ్యాడు ఆ గాయత్రి మంత్రాన్ని చేసి. మరి ఆ గాయత్రి మంత్రాన్ని మనం చేస్తే ఎందుకు అంత గొప్పవాళ్ళం కాలేకపోతున్నాం? అది మీరు ప్రశ్నించుకోవాల్సింది. ఈ ప్రశ్నలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, క్లాసులో 100 మందికి పాఠాలు చెప్తాం, సైన్స్ కెమిస్ట్రీ అది, పరీక్షలో ఎవరికి వాళ్ళు పరీక్ష ఇవ్వాల్సిందే. 100 మంది కలిసి పాఠం చెప్పాను కనుక 100 మందికి ఒకే రకంగా మార్కులు రావు. ఒకడికి యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది, ఒకడికి 0 వస్తాయి. కారణం ఏమిటి? అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం. ఈ 2 రోజుల క్యాంపులో మీకు అసలు గురువులు మీకు ఏ ప్రతిజ్ఞ ఇచ్చారో, 5000 సంవత్సరాల కిందట మహాభారత యుద్ధం పరిసమాప్తి అయిన తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు గుర్తు చేస్తాను. నేను ఆ ప్రతిజ్ఞ వాళ్ళు ఇవాళ రేపట్లో నిలబెట్టుకోబోతున్నారు. వాళ్ళ ప్రతిజ్ఞ వాళ్ళు నిలబెడతారు, దానికి మీరు దాన్ని స్వీకరించగలుగుతున్నారా అది జాగ్రత్తగా ఆలోచించుకోండి. దానికి కావలసినటువంటి మానసిక స్థితి ఈ క్షణం నుంచి మీరు తయారు చేసుకోండి. మీరు ఏ గురువు శిష్యులు, మీరు ఏం చదివారు, మీకు ఇదివరకు ఆధ్యాత్మికంగా ఏదైనా అవగాహన ఉందా లేదా, ఇదంతా అనవసరం. ఏదైనా కానివ్వండి, ఈ క్షణం నుంచి కనుక మీరు మీ మానసిక స్థితిని కరెక్ట్గా ట్యూన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో భారతదేశంలో గురువు అంటే ఎవరు గురించి మనం మాట్లాడుతున్నాం, ఏ గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఏ గురువు మనకి వాగ్దానం చేశాడు, ఏ వాగ్దానాన్ని నిభాయించుకోమని గురువుకి ఛాలెంజ్ చేయడానికి మనం ఇక్కడ ఏకత్రితం అయ్యాం. ఇతనే ఏకత్రితం లేదు, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కానీ 99% మీలో, ముందే నేను మీకు ఒక వార్నింగ్ లాంటిది ఇస్తున్నాను, మిస్ అయిపోతారు, గ్రహించలేరు. మీరు గ్రహించలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, మీరు మౌనంగా ఉండకపోవటమే. ఏదైనా ఒక విషయం చెప్పేసరికల్లా మీకు దాని గురించి ఇదివరకు విన్నటువంటి భావాలు కానీ, ఇదివరకు ఉన్నటువంటి అవగాహన కానీ అడ్డు తగిలితే ఈ 2 రోజుల్లో నేను చెప్పబోయేది మీకు ఖచ్చితంగా అర్థం కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఆషామాషిగా ఏదో పూజలు చేద్దాం, దానికి రాలేదు మనం ఇక్కడ. ఇక్కడి నుంచి మీరు వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి వ్యక్తి, ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఒకటిగా ఉండరు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఈ 2 రోజులు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నా, ఏ గురువుని ఉపాసన చేస్తున్నా, మీది ఏ విధమైనటువంటి సంస్కారాలున్నా వాటన్నిటినీ పక్కన పెట్టండి, కంప్లీట్ గా పక్కన పెట్టండి. ఈ రెండు రోజులే, తర్వాత మళ్ళా వాటిని నెత్తి మీద వేసేసుకోండి. అభ్యంతరం వెళ్ళే నాకు వేసుకోవాలనిపిస్తే, ఇక్కడ చెప్పిందే బాగుంది అనిపిస్తే, అవగాహన అనిపిస్తే సరే ఇంకా చెప్పాల్సిందే ఉంది. కానీ దయచేసి ఈ రెండు రోజులు మీ ఆలోచనలను పక్కన పెట్టండి. ఇది రైటా, ఇది తప్ప, ఈయన ఇలా చెప్తున్నాడేంటి, పుస్తకాల్లో అలా రాసింది కదా. ఈ రెండు రోజులు పక్కన పెట్టండి దాన్ని, పూర్తిగా మౌనంగా ఉండండి. ఈ క్షణం నుంచే మౌనము లేకుండా ఏ ఆధ్యాత్మిక విద్య మీకు లభించదు. ఇది గత 15 సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూనే ఉన్నాను, ఎవడు వింటలే. ఈసారి మాత్రము నేను ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాను. మాట్లాడితే మీరైనా క్యాంపు నుంచి బయటకు వెళ్ళిపోండి, లేకపోతే నేనైనా బయటకు వెళ్ళిపోతాను మీ బదులు. గ్యారంటీగా ఈ మాట్లాడటం అయిపోయిన తర్వాత కార్యకర్తలు తప్ప, అది కూడా ఇప్పుడే నిర్ణయించుకోండి ఎవరో కార్యకర్తలు, వాడి చేతులు ఎత్తండి, మాట్లాడరు. క్యాంప్ అయిపోయాక మాట్లాడటం. ఆదివారం నాడు సాయంత్రం కదా, యజ్ఞం సాయంత్రం కదా, యజ్ఞానికి 2 గంటల ముందు మాట్లాడుకోండి, మొదలెట్టచ్చు మీరు. అంతవరకు మీరు మాట్లాడకండి, చూడండి ఏమవుతుందో. 2 రోజులు మాట్లాడకపోతే కొంపలంటు అది మీరు ముందు కండిషన్. నేను చాలా సీరియస్ గా చెప్పాను కదా, ఈసారి నుంచి మాత్రం నేను నిర్ణయానికి వచ్చా ఖచ్చితంగా. మీరైనా వినాలి మాట, నేనైనా వినాలి, అంతే. మాట్లాడితే ఎవరైనా దయచేసి వాళ్ళ క్యాంప్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. కానీ మీ అంతటి మీరే, మిమ్మల్ని ఎవరు ఒకళ్ళు ఆజ్ఞాపించడం కానీ, మేమెవరు లీడర్స్ని మేము చెప్పినట్టు మీరు చెయ్యాలి ఆ ఉద్దేశంతో చెప్పటంలే. మనంతట మనం ఏర్పరచుకున్నటువంటి నియమం ఏంటి అంటే, క్యాంప్ లోపల ఎవరు మాట్లాడరు. మాట్లాడాలి అర్జెంట్ వచ్చేసింది అనుకోండి, బయటకు వెళ్ళిపోండి. ఎంత గట్టిగా మాట్లాడదలుచుకుంటే అంత గట్టిగా ఆర్చేసుకుని తనివి తీరా మళ్ళా లోపల వచ్చేయండి. ఇక్కడ క్యాంపులో, క్యాంప్ ఆవరణలో నాకు తెలియదు ఎలాగ ఏర్పాటు చేశారు, క్యాంప్ కానీ క్యాంప్ ఆవరణలో కానీ ఎవ్వరూ మాట్లాడరు. అది మొదటి కండిషన్. మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? మీ దృష్టిని ఎప్పుడు కూడా మీ పాదాల మీద ఉంచుకోండి. పాదాల యొక్క అంగుష్టం ఉంటుంది కదా, దాని మీదే మీ దృష్టిని ఉంచుకోండి. ఎప్పుడు నడుస్తున్నా, ఏం చేస్తున్నా, కొంచెం కళ్ళు పైకి చూస్తున్నా, లేకపోతే దాని మీదే దృష్టి ఉంచుకుని కాస్త అటు ఇటు వెళ్తే ఢీ కొట్టేసుకుంటారు మీరు. కాస్త కామన్ సెన్స్ ఉపయోగించుకుని సాధ్యమైనంత వరకు తల పైకి ఎత్తాం, పాదాల మీదే దృష్టి ఉంటుంది. ఆ పాదాల మీద దృష్టి ఉన్నప్పుడే మత్స్యయంత్రాన్ని కొట్టగలం తప్ప, పైన చూసి మత్స్యయంత్రాన్ని కొట్టలేము అన్నదే మహాభారతంలోని కథ చెప్పేది మనకి. చాలా పైకేం చూడకండి, కిందకి చూడండి, నేల మీద మీ దృష్టి ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్యాంప్ వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయించుకోండి. నా సలహా మాత్రం చాలా సీరియస్ గానే ఉంటుంది. ఇంకా అనవసరం మీరు క్యాంపులో ఉండటం మాట్లాడినప్పుడు. ఆ మాత్రం అదుపు లేనటువంటి వాళ్ళు, మేము ఆధ్యాత్మికతలో ఏదో ఉడబొడి చేస్తాం, మేము ఏదో చాలా గొప్పవాళ్ళం అయిపోతాం అనేటటువంటి భ్రమ మీరు ఉంచుకోకండి. చిన్నగా కేవలము మౌనంగా 2 రోజులు ఉండమంటే ఉండలేని వాళ్ళు, మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఏదో ఊడబడి చేస్తామంటే నాకు నమ్మకం లేదు, నేను వినను, నా పద్ధతి అంతే, ఇది గుర్తుంచుకోండి. 2వ నియమం ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు శ్వాస మీద మీ దృష్టి ఉంచుకోండి. 24 గంటలు రాత్రి పడుకుంటున్నప్పుడు కూడా మీ దృష్టి శ్వాస మీద, గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తోంది, గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తోంది. ఈ రెండు అందరూ పాటించాల్సినటువంటి నియమాలు. మాట్లాడడం, మీకు కావలసిన ఆహారం కానీ, మీకు కావలసినటువంటి సంపద అవసరాలు కానీ ఖచ్చితంగా ఆ టైంకి టైం టేబుల్ ప్రకారం మీకు అందజేయబడతాయి. అందజేయబడలేదు ఉపవాసం ఉండిపోండి, ఏం పర్వాలేదు, మర్చిపోయాను అనుకోండి, మీకు ఇవ్వటం, కోపం తెచ్చేసుకుని వాళ్ళ మీద ఆరవద్దు. మీరు అదృష్టవంతులు, అడగకుండానే ఉపవాసం మీ చేత జరుగుతోంది అనుకోండి. అర్థమైందా? కారణం, మీ మానసిక స్థితి ఎంత ఆహ్లాదపూరితంగా ఉంటుందో, మీరు ఎంత ఆనందంగా ఉండగలుగుతారో అంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శ్వాస మీద దృష్టి ఉంచుకోండి. దృష్టి ఉంచుకున్న తర్వాత మూడు పదాల గురించి రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేయటం చేయబడుతుంది ఇక్కడ చెప్పటం. ఆ పదాల గురించి క్లుప్తంగా నేను వివరణ ఇస్తాను. నేను దీన్ని మననం చేసుకుంటూ ఉండండి, ఎవరితోనూ మాట్లాడకండి. గాయత్రి, సావిత్రి, కుండలిని, ఈ మూడు పదాల మీద మొత్తం భారతీయ సంస్కృతి ఆధారపడింది. గాయత్రి అనేది మన బుద్ధిని సద్బుద్ధి వైపు మార్చేటటువంటి మంత్రము. అజ్ఞానాంధకారంలో జీవిస్తున్నటువంటి నా యొక్క బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుము అని అడుగుతున్నాం మనం ఆ దేవిని. గత 10 సంవత్సరాలుగా, 10 సంవత్సరాల కిందట మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నామో మీరు బేరీజ్ చేసుకుని ఎంత సన్మార్గం వైపు మీరు వెళ్ళగలిగారో ఆలోచించుకోండి. చాలా తీవ్రంగా ఈ 2 రోజులు మీరు సన్మార్గం వైపు వెళ్ళగలిగితే మీరు గాయత్రి ఉపాసకులే, వెళ్ళలేకపోతే నటన చేస్తున్నారు. మీరు నటన చేసుకుంటూ ఉండండి, అభ్యంతరం ఏం లేదు. కానీ గురువులకి నటన చేస్తున్న వాళ్ళు ఎవరో, నటన చెయ్యకుండా ఉన్నవాళ్ళు ఎవరో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళని మోసం చేయలేరు. మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ గురువుని మీరు మోసం చేయలేరు. ఇంచేత సన్మార్గం వైపు నేను ఎంతవరకు వెళ్ళగలిగాను. మరి సన్మార్గం అంటే ఏమిటి మనకు ఎవరు చెప్తారు? మంచి మార్గం అంటే ఏంటో, కరెక్ట్ మార్గం అంటే ఏంటో ఎవరు చెప్తారు? 3 కండిషన్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా మీరు కనీసము రోజుకి 4 నుంచి 6 గంటల మధ్యన, కనీసం అది. ఇంచేత 8 గంటలు చేస్తున్నాడు మాస్టారు, 4 గంటలని మీరే చెప్పారు, కావాలంటే టేప్లో రికార్డ్ అయి ఉంది చూడండి, నేను తగ్గించుకోకర్లే. సాధన పెంచుకోమని నేను చెప్తున్నాను తప్ప సాధన తగ్గించుకోమని చెప్తాను. కనీసము 4 నుంచి 6 గంటలు సాధన చేసుకోవాలి వ్యక్తిగతంగా. మీరు అంతకంటే తక్కువ చేస్తున్న వాళ్ళు దయచేసి నా జోలికి కానీ నా సమూహం దగ్గరికి కానీ రాకండి. చాలా స్పష్ట, ఎవ్వరూ మిగలకపోతే నేను చాలా ఆనందిస్తాను. ఈ క్యాంపు తర్వాత ఎవ్వరూ నా జోలికి రాలేదు అనుకోండి, ఆనందించేవాడిని ముఖ్యంగా నేను. ఇంచంటే నాకు అలసట ఉండదు, హాయిగా పడుకుంటాను. ఈ క్యాంపులు కూడా ఉండదు, మీ బాధ్యతను నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకంటే తక్కువ సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచి మీ సాధనని పెంచుకోండి. ఎలా పెంచుకుంటారు, ఏం చేస్తారు నన్ను అడగండి. అది నాకు సంబంధించినటువంటి విషయము కాదు. సాధన ఖచ్చితంగా 6 గంటలు చేయాల్సిందే. 6 గంటలు సాధన చేస్తున్నాను గనక కుటుంబ బాధ్యతలు నేను చేయటం లేదు మాస్టారు. మీరు చెప్పారు కదా 6 గంటలు సాధన చేయమని, వంట వండను నేను, టైంకి ఆఫీస్కి భర్తని కానీ పిల్లల్ని కానీ పంపించను. నేను సాధన చేసుకుంటున్నాను కదా, అంచేత భార్య ఏదైనా పని చెప్పిందనుకోండి చెయ్యను. ఎలా చేస్తాను, మీరు 6 గంటలు సాధన చేసుకోవాలి కదా. కుదరదు. మీరు 6 గంటలు సాధన చేస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది అంటేనే మీరు ఫెయిల్ అయినట్టు లెక్క. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నది. మీరు 6 గంటలు సాధన చేసినా, 12 గంటలు సాధన చేసినా, మీరు సాధకులు అని మీరు చెప్తే తప్ప మీ పక్కనున్న వాళ్ళకి తెలియకూడదు. లహరి మహర్షి జీవిత చరిత్ర చదవమని నేను చెప్పాను నేను. ఆయన భార్యకి ఆయన అంత పెద్ద యోగి అని యాక్సిడెంటల్ గా తెలిసింది, అంటే ఆయన భార్యకే తెలియదు. ఆయన ఒకరోజు అర్ధరాత్రి ఆవిడ లేచింది, చూస్తే పక్క మీద లేడు లహరి మహర్షి. లహరి మహర్షి పక్కన లేనంటే గాబరా పడి చూస్తే ఎక్కడ ఉన్నాడంటే అక్కడ. ఆ క్షణంలో పాపం ఆవిడ భయపడిందో ఏమైందో నాకు తెలియదు, కానీ మంచం మీద లేడు ఆయన, ఆకాశంలో మధ్యలో పద్మాసనం వేసుకుని ఆ పడగదు తేలుతున్నాడు. అప్పుడు ఆమెకి దీక్ష ఇచ్చాడు, క్రియాయోగ దీక్ష. అంతవరకు ఆమెకి చెప్పలేదు కూడా ఆయన, నేను సాధన చేస్తున్నాను. కానీ ఎంత గొప్ప సాధకుడు ఆయన. అలాంటిది మనం చేసి ఆఫ్టర్ ఆల్ 6 గంటల సాధనకి ప్రపంచం అంతా చెప్పుకుంటు నేను సాధన టైం అయిపోయింది, అందరికీ తెలియాలి కదా. వద్దు, నటన వద్దు. మీరు ఎప్పుడైనా చెప్తున్నారా ఏంటి నేను భోజనం చేశానని? వద్దు. రాజ విద్య, రాజగుహ్యం, సాధన గుహ్యంగా ఉండాలి. అంటే రహస్యంగా ఉండాలని కాదు, మీరు సాధకులు అని మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. మరి ఆ 6 గంటల టైం మీరు ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా తెస్తారో నాకు తెలీదు. కానీ అలా జీవించవచ్చు అని నా అనుభవం. నా నోటితో నేను చేసే సాధనని చెప్పేంత వరకు నేను ఆ సాధనని చేస్తున్నాను అని మీలో చాలా మంది తెలియదు, నాతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తులకి కూడా. మీకు నేను ఇచ్చేటటువంటి సాధనలన్నీ కూడా కనీసం 5-6 నెలలు నేను చేసి ఉంటాను, కనీసం మినిమం. అది నేను చాలా ఎక్కువ చేస్తాను మీకంటే. అప్పుడు నేను చెప్తాను, ఇది చేయగలరు లే వీళ్ళు ఇచ్చాడో నాకు తెలుసు కదా మన ఆర్డినరీ మ్యాన్ జీవితాలు ఎలా ఉంటాయో. అప్పుడు నేను చెప్పేవి ఇవంతా. అంచేత మీకు తెలియదు మాస్టారు నాకు ఎంత బాధ ఉందో. 2 గంటలు టీవీ చూడాలా, 2 గంటలు న్యూస్ పేపర్ చూడాలా, పక్కింటి వాళ్ళ చేసిన ఇంట్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో వాటి గురించి 5 గంటలు డిస్కస్ చేసుకోవాలా, ఆఫీస్కి వెళ్ళాలా, రిజిస్టర్లో సంతకం పెట్టాలా, సంతకం పెట్టగానే టీ తాగటానికి వెళ్ళాలా, మళ్ళా 4 గంటల వరకు బయటే ఉండాలి కదా, మళ్ళీ ఆఫీస్లోకి వస్తే పని చేయాలి. ఏం చెప్పేది నేను, మన మానవ జాతి జీవితం అలా భ్రష్టు పట్టిపోయింది. అలా భ్రష్టు పట్టినటువంటి వ్యక్తులు నాకు అక్కర్లేదు, మా గురుదేవులకి అక్కర్లేదు. ఎలాగ మీరు జీవిస్తారో రేపటి నుంచి నిర్ణయించుకోండి. మీరు సాధకులు అని మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది అంటే మార్కులు పడవు. చూసుకోండి అది ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో. ఇది చేసిన తర్వాత కుటుంబంలో పిల్లలకు కానీ భార్యకి కానీ భర్తకి కానీ మీరు చేయవలసినటువంటి డ్యూటీస్ ఏ మాత్రము తగ్గినా మీరు సాధకులు కాదు. అది కూడా గుర్తుంచుకోండి. ప్రతిదీ ప్రతి వాళ్ళకి మీరు అందించాల్సిందే. అందించాక టైం మిగిలితే సాధన. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు కొంచెం మీరు కనుక ఆలోచించి ఈ 2 రోజులు చూస్తే ఇది కూడా చేయగలుగుతారు. అర్థమైంది కదా నేను చెప్పిన 2 కండిషన్స్. రోజుకి 6 గంటలు వ్యక్తిగతమైనటువంటి సాధన. వ్యక్తిగతమైనటువంటి సాధన శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు. ఆయన చనిపోతున్న రోజు పొద్దున్నే 8:10 ఆయన శరీరం వదిలేశారు, జూన్2 1990. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు ఆయన చేయవలసిన 6 గంటలు ఉపాసన చేశారు. ఆయన సాధన చేశారు. ఆయన అలాగ ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన ఆయనకి టైం ఉండేది పాపం, 6 గంటలు పని పాట లేని వ్యక్తి కదా, ఆయనకి టైం ఉండేది 6 గంటలు సాధన చేసుకోవడానికి. ఎప్పుడు చేసేవాడో ఆవిడికి తెలియదు. ఇంతమంది వ్యక్తులు, 24 లక్షల మంది శిష్యులు ఆయనకి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఉత్తరం రాసిన 24 లక్షల ఉత్తరాలు చదవడానికి ఎంత టైం పడుతుందో మీరు ఊహించుకోండి. 24 లక్షలు ప్రతి దానికి జవాబు ఇచ్చేవారు ఆయన. మీరు ఉత్తరం రాశాక జవాబు ఇవ్వకపోవటం అనేది శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో మాత్రం ఎప్పుడూ జరగలే, ఆయన శిష్యుల జీవితంలో జరుగుతూ ఉంటాయండి. అది వేరే విషయం, అది వేరే విషయం. అది అంతేనా, 64 పేజీలు మ్యాగజీన్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి నెల ప్రింట్ అవ్వాలి. 64 పేజీలు, 1-2 కాదు. అలాంటి 1 మ్యాగజీనా 3 మ్యాగజీన్లు అంతా ఆయనే రాసేవాడు. ఎప్పుడు రాసేవాడు, ఉత్తరాలకి జవాబులు ఇస్తూ ఉండేవాడు, ఆయన వ్యక్తిగత సాధన చేస్తూ ఉండేవాడు. ఈ లోపల ఆయన అల్లుడు కానీ కూతురు కానీ మనవరాళ్ళు కానీ వస్తూ ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు. చాలాసార్లు నేను స్వయంగా చూశాను ఆయన. ఏ మనవడు ఏ మనవరాలు కూడా మా తాతగారు జపం చేసుకుంటూ కూర్చుంటున్నారు అని అనలేదు. ఆయనకంతే 5వ గాయత్రీ దేవిట ఆయన గురించి అని ఎప్పుడు అనలే. వాళ్ళతో ఆడుకునేవారు, వాళ్ళకి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన వాళ్ళకి చెప్పిన కథలు 24 భాగాలుగా వచ్చాయి. వాళ్ళ మనవరికి మనవరాళ్ళకి ఆయన రాత్రిపూట పడుకునో ఎత్తుకునో చెప్పేటటువంటి కథలు ఉన్నాయి. 24 భాగాలుగా వచ్చాయి. అది ఒక వ్యక్తి అంత పనులు చేయగలిగితే. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి, నేను మీకే తెలుసు చాలా ఎక్కువ. ఆయనకి న్యూస్ పేపర్ చదవటానికి టైం ఉండేది. నాలాంటి వాడు వెళ్తే వాళ్ళ గురించి చర్చించడానికి, వ్యక్తిగత సాధనలో మార్గదర్శనం ఇవ్వటానికి టైం ఉండేది. అలాంటప్పుడు మన కుటుంబానికి మనము టైం ఇవ్వలేము అనుకుంటే ఈ సాధనా శిబిరంలో మీకు ప్లేస్ లేదు. 2 చెప్పాను గుర్తుంది కదా, వ్యక్తిగత 6 గంటల సాధన. కుటుంబంలో ప్రతి వాళ్ళకి మీ బాధ్యత ప్రకారం మీరు ఎంత చేయాలో అంత ఖచ్చితంగా చేయండి. నేను ఎందుకు చేయాలి మాస్టారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా మీరు మీ తరఫు నుంచి మీ బాధ్యత ఏముందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించినాక అప్పుడు ఈ మూడోది వస్తుంది. గాయత్రి, సావిత్రి, కుండలిని అనే పదాలు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయటంలో, గాయత్రి గురించి చెప్పాను నేను మూడు భాగాలు, వ్యక్తిగత సాధన, కుటుంబంలో జీవించటం, దాని తర్వాత సమాజంలో మీరు టైం ఇవ్వటం. ఇది కాకుండా సావిత్రి, కుండలిని వీటి రెండింటినీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాభారత యుద్ధంలో అనేక రకమైనటువంటి అస్త్ర శస్త్రాలు ఉపయోగించబడ్డాయి. ఈ అనేక రకమైనటువంటి అస్త్ర శస్త్రాలు అసురులను చంపటానికి కావలసినటువంటి శక్తి, వీటిని రకరకాల పేర్లతో పిలిచారు. త్రేతాయుగంలో దీన్ని బల, అతి బల అనేవారు. గాయత్రి, సావిత్రి అనేటటువంటి రెండు పదాలని ద్వాపర యుగంలో అన్నారు. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు రావణ సంహారం కోసం రాముణ్ణి తీసుకెళ్తున్నప్పుడు ఈ రెండు పదాలు ఇచ్చాడు, ఈ రెండు మంత్రాలు, బల, అతి బల. దాన్ని ఈనాడు మనం ఏమంటున్నాం, గాయత్రి, సావిత్రి. గాయత్రి సరే మీరు చాలా మందికి తెలుసు, కొంచెం మీరు శ్రమ పడితే నేను చెప్పినటువంటి మూడు టార్గెట్స్ ని, లక్ష్యాలని మీరు సాధించగలుగుతారు. సావిత్రి, దానికి సంబంధించినటువంటి ఇంకొక పదం ఉంది, కుండలిని, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కరెక్ట్ గా నేను అనుకున్నట్టు జరిగితే రేపు మీ చేతుల్లో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉండవచ్చు. ఆ పుస్తకమే కనుక వస్తే ఇంకా పుస్తకమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ ఆర్తి, ఇప్పుడు నేను చెప్పింది మీరు ఎంత అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మీ చేతుల్లోకి ఆ పుస్తకం రేపు ఉంటుంది. ఆ పుస్తకం మీకు ఈ రెండు విద్యల గురించి చెప్తుంది, సావిత్రి విద్య గురించి, కుండలిని విద్య గురించి. శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు హిమాలయాలలో ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గురువు గారిని అడిగింది ఇదే, ఈ కుండలిని విద్యను, సావిత్రి విద్యను ఇంటింటికి తీసుకువెళ్ళు అని. వీళ్ళు వస్తూ ఉంటారు చూసారా, సర్ఫ్ పౌడర్ అది అమ్మేవాళ్ళు, ఇంటింటికి వచ్చి అమ్ముతూ ఉంటారు. అలాంటి పనే నేను చేస్తున్నాను, ఇంటింటికి ఈ కుండల్ని, ఈ సావిత్రి అందివటానికి వస్తున్నాను నేను. కానీ దీన్ని అందుకోగలగాలి కదా, చాలామంది రిప్రజెంటేటివ్ వస్తే ఏం చేస్తారు, తలుపేసేస్తారు. లేకపోతే కొంతమంది వద్దు విడిపో అంటారు, ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి చాలా టైం ఉంటుంది కనుక టైం వేస్ట్ చేస్తారు, అంటే రిప్రజెంటేటివ్ టైం వేస్ట్ చేస్తారు, ఇటు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, కానీ చివరికి ఏం కొనరు. కానీ మీరు ఆ పని చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం వేస్ట్ చేయకండి. కుండలిని అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ప్రయాణము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పదాలు. రేపు పొద్దున్న నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు దీని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు చేసేటటువంటి ప్రయాణాన్ని కుండలిని అంటాం. ఆజ్ఞాచక్రము నుంచి సహస్రారం వరకు చేసేటటువంటి ప్రయాణాన్ని సావిత్రి అంటాం. తేడాది రెండు భాగాలుగా విడగొట్టాం మనం ఏడు చక్రాలను, అందుకే షట్చక్రాలని అంటాం. ఏడో చక్రాన్ని మనం సాధారణంగా వాడడం కారణం అది. ఇంచేతంటే ఆరు చక్రాల వరకు జరిగేటటువంటి సాధన ఒకటి, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రం వరకు జరిగేటటువంటి సాధన ఒకటి. దీనిని అర్థం చేసుకుని ఈ సాధన మీ నర నరాలలో జీర్ణించుకోవటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్, రేపు పొద్దున్న ఎప్పుడో ఒక గంట, రేపు సాయంత్రం ఒక గంట, ఆ రెండు గంటలే చెప్తాను నేను దాని గురించి. అంతవరకు మీరు చాలా మౌనంగా ఉండండి. మళ్ళీ కార్యకర్తలు ఎవరో ఇప్పుడు చేతులు ఎత్తండి, వీళ్ళే మాట్లాడతారు. ఇంకెవరైనా ఉన్నారా, లేట్ ఎడిషన్స్, ఇంకెవరు ఇంకా మాట్లాడరు, నేను మైక్ ఆపేస్తే ఇంకా బంద్ అంతే, మాట్లాడకండి. ఈ మాట్లాడకండి అనే కండిషన్ క్యాంప్ లోపల ఉన్న వాళ్ళకి, ఇంటికి వెళ్ళి మాట్లాడకుండా ఉండడం అంటే చాలా కష్టం, వద్దు అలాంటి పనులు ఏం చేయకండి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకునే అభ్యంతరం లేదు. క్యాంప్ ఆవరణలో ఉన్నవాళ్ళు మాత్రం మాట్లాడకండి ఎట్టి పరిస్థితుల్లో. మరి ఒకవేళ మాట్లాడితే, చెప్పాను కదా మాట్లాడితే ఏం చేయాలో చేయండి. అది మిమ్మల్ని మీరు ఎంత విధంగా శిక్షించుకుంటారంటే గుంజీలు తీసేస్తాను మాస్టారు, ఇది మరీ బాగుంటుంది. అసలు మాట్లాడేయటం, రెండు గుంజీలు తీసేయటం, మాట్లాడవద్దు, అలాంటి చిన్న చిన్న శిక్షలు వద్దు. మాట్లాడితే క్యాంప్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోండి ఇంటికి. అంచేది ఎవరైనా మధ్యలో బోరు కొట్టి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ ఒకసారి మాట్లాడేయండి వెళ్ళిపోవచ్చు ఇంటికి. అది అంచేది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ గురువు యొక్క అనుగ్రహము. పూర్ణిమకి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వరకు కూడా దిగుతూ ఉంటుంది. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మాత్రం ఏమీ మాట్లాడకండి, ఇంకా కళ్ళు మూసుకోండి, నిటారుగా నడువు ఉంచుకోండి, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని స్వీకరించే మానసిక స్థితి తెచ్చుకోండి. ఎవరికి వాళ్లే మనస్సులో ఏ ఆలోచన ఉంచుకోకండి. హాయిగా నిశ్చింతగా ఆ గురువుకి సమర్పణ చేసేయండి.